మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన ఈ మరొక దినమును బట్టి నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. కొద్ది సమయం నీ వాక్యం మేము ధ్యానం చేస్తుంటుండగా నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నందుకు అయా నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. మీరు మాట్లాడే దేవుడు అయినందుకే నీకు స్తుతి చెల్లించుకుంటున్నాం. ఈ ఉదయకాలం మీ వర్తమానము మాకు ఆశీర్వాదకరముగా దీవెనకరముగా మమ్మల్ని హెచ్చరించే విధముగా మమ్మల్ని సరిచేసే విధముగా ఉండినట్లు సహాయం చేయమని యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామంలో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మనము అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి 2వ పత్రికను మనం ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. పత్రిక చివరి భాగంలోనికి అనగా 13వ అధ్యాయము భాగంలోనికి మనం వచ్చాము. గత వారం 10వ వచనం వరకు మనం ధ్యానం చేసుకున్నాం. ఈరోజు 11వ వచనం అనగా కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 13వ అధ్యాయం 11 నుంచి 4వ వచనం వరకు ధ్యానం చేసుకుని సార్
సిగ్నల్ ప్రాబ్లం బ్రేక్ అవుతుందన్న వాయిస్ సిగ్నల్ ప్రాబ్లం. అవునా,
ఒక్కొక్క నిమిషం. బ్రదర్ ఇప్పుడు ఓకేనా?
ఓకేనా, ఇప్పుడు ఓకే.
ఓకే, 2వ పత్రిక 13వ అధ్యాయము 11 నుంచి 14 వచనాల వరకు ఉన్నటువంటి భాగాన్ని మనం చదువుకుందాం. ఈ భాగానికి నేను ఒక 2-3 టైటిల్స్ ఇద్దామనుకుంటున్నాను. 1, ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ టు ది అర్లీ చర్చ్. ఆదిమ సంఘానికి పౌలు ఇచ్చినటువంటి చివరి హెచ్చరికలు. ఫైనల్ ఇన్స్ట్రక్షన్స్ బై పౌల్, పౌలు చేత ఇవ్వబడిన చివరి హెచ్చరికలు. లేకపోతే ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద అర్లీ చర్చ్, ఆదిమ సంఘములో ఉన్నటువంటి గుణలక్షణాలు. లేకపోతే నాటి సంఘములో ఉన్నవి, నేటి సంఘములో లేనివి. నాటి సంఘములో ఉన్నవి, నేటి సంఘములో లేనివి. ఈ రీతిగా అనేకమైన టైటిల్స్ ని మనం ఈ భాగానికి ఇచ్చుకోవచ్చు. చూడండి, నేను చదువుతున్నాను. పౌలు అంటున్నాడు, తుదకు సహోదరులారా, ఫైనల్లీ బ్రదర్స్, సంతోషించుడి, రిజాయిస్, సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగిండి, ఏకమనసు గలవారయ్యుండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానాలకు కర్తయ్యగు దేవుడు మీకు తోడయ్యుండునుగాక. ఈ 11వ వచనంలోనే దాదాపు 5 విషయాలను పౌలు జ్ఞాపకం చేశాడు. 11వ వచనంలోనే ఒక 5 విషయాలు. మొదటిది సంతోషించుడి, రిజాయిస్. క్రీస్తునందు ప్రేమని దేవుని బిడ్డలారా, ఆత్మఫలములలో సంతోషించుడి అనేటువంటిది 2వది. ఒక వ్యక్తి రక్షించబడి మారు మనసు పొంది బాప్తీసం పొందుకున్న తర్వాత అతడు పరిశుద్ధాత్మ చేత నడిపించబడతాడు. పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వాడు మొట్టమొదటిగా ప్రేమ అనే ఫలాన్ని ఫలిస్తాడు. ఆ తర్వాత సంతోషము అనేటువంటి ఫలాన్ని ఫలిస్తాడు, ఫలించాలి కూడా. ఆ ఫలము మనలో లేకపోతే మనము ఆత్మచేత నడిపించబడుతున్నటువంటి వారము కాదు. ఆ ఫలము మనం ఫలించలేదంటే మనము చెట్టుతో అంటుకట్టుబడి ఉండలేదు అని దాని అర్థం. ఇప్పుడు మనకొచ్చిన సమస్య ఏంటి? మనకొచ్చిన సమస్య ఏంటంటే వాస్తవానికి మనం ఎప్పుడు సంతోషిస్తామంటే మనం అడిగినది పొందుకున్నప్పుడు, మనం కావాలనుకున్నది మనకి దొరికినప్పుడు, మనం ప్రార్థన చేసింది మనకు వచ్చినప్పుడు, దేని కొరకైతే మనం ఆశపడ్డామో, దేని కొరకైతే మనం ఎదురు చూస్తున్నామో, అలాంటి విషయాల్లో మనం సంతోషిస్తాం. కానీ మనం దుఃఖంలో ఉన్నప్పుడు, బాధలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, మనం అడివిగినవి పొందుకోనప్పుడు, మన ఒంటి మీద దెబ్బలు కలిగినప్పుడు మనం సంతోషించాం. విశ్వనందు ప్రేమ దేవుడిలారా, నేను మీకు ముందుగా ఒక టైటిల్ చెప్పాను, నాటి సంఘములో ఉన్నవి నేటి సంఘములో లేనివి అని. నాటి సంఘంలో పరిస్థితి ఎలా ఉందో పౌలు జీవితంలో నుంచే చూద్దాం. ఒకసారి ఇదే కొరింథీ సంఘానికి రాసిన 2వ పత్రిక 12వ అధ్యాయము 10వ వచనం నుంచి చదివితే అక్కడ మనకు అర్థమవుతుంది. నేను ఎప్పుడు బలహీనుడనో అప్పుడే బలవంతుడను, గనక క్రీస్తు నిమిత్తము నాకు కలిగిన బలహీనతలలోను, నిందలలోను, ఇబ్బందులలోను, హింసలలోను, ఉపద్రవములలోను నేను సంతోషించుచున్నాను. ద క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ద ఎర్లీ చర్చ్, ఆదిమ సంఘంలో ఉన్నటువంటి భక్తుల యొక్క విశ్వాస జీవితం ఎలా ఉందో చూడండి. పౌలు అంటున్నాడు, నాకు కలిగిన బలహీనతలో, నాకు బలహీనత కలిగినప్పుడు నేను సంతోషిస్తున్నాను, నా మీద నిందలు వేయబడినప్పుడు నేను సంతోషిస్తున్నాను, నేను ఇబ్బందులు గుండా ప్రయాణం చేస్తున్నప్పుడు నేను సంతోషించుచున్నాను, నేను హింసలో వెళ్తున్నప్పుడు సంతోషించుచున్నాను, ఉపద్రవములు నాకు కలిగినప్పుడు నేను సంతోషించుచున్నాను. ఒకసారి ఇప్పుడు దీన్నే ఈ ఆధునిక సంఘంలో ఉన్నటువంటి ఈ మాటలు వింటున్నటువంటి నీకు నాకు వర్తింప చేసుకుందాం. బలహీనతలో ఉన్నప్పుడు మనం సంతోషిస్తామా? మన మీద ఎవరైనా నింద వేసినప్పుడు సంతోషిస్తామా? ఇబ్బందుల్లో ఉన్నప్పుడు మనం సంతోషిస్తామా? ఉపద్రవముల్లో ఉన్నప్పుడు, హింసల్లో ఉన్నప్పుడు మనం సంతోషిస్తామా? మరి ఎందుకు ఆదిమ సంఘం అలా సంతోషించింది? కారణం ఏంటంటే ప్రభువు చెప్పిన మాట వారు అనుసరిస్తున్నారు కాబట్టి. ప్రభు ఏం చెప్పాడు? నా జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలల్లా పలుకున్నప్పుడు మీరు ధన్యులు, సంతోషించి ఆనందించుడి, మీ పరలోకమందు మీ ఫలము అధికమగును. ఆదిమ సంఘానికి ఆ బోధపడింది. ఆ బోధన వల్లు తమ జీవితాలకి అన్వయించుకున్నారు. ఈరోజు మనం 1 వాక్యం చదవడం లేదు, 2 ఆ వాక్యాన్ని అర్థం చేసుకోవడం లేదు, 3 ఆ వాక్యాన్ని మన జీవితాలకి అన్వయించుకోవడం లేదు. ఇక్కడే వచ్చిన సమస్య. దీన్ని పౌలు లిటరల్ గా చేసి చూపించాడు కూడా. పౌలు కాళ్లకు చేతులకు బండ్లు వేసి చెరసాలలో పడేసినప్పుడు పాటలు పాడుతూ కీర్తనలు పాడుతూ చెరసాలలో అతడు సంతోషించాడు. అదే సమయంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక కూడా రాస్తూ, ఫిలిప్పీ సంఘానికి పత్రిక రాస్తూ పక్కన తిమోతి చెప్తున్నాడు, కాళ్ళకు చేతులకు బండ్లు వేసి తిమోతి ఉత్తరం చెప్తాను రాసుకో. ఓకే అయ్యగారు చెప్పండి. సంతోషించుడి, మరలా చెప్తున్నాను సంతోషించుడి. ఇప్పుడు తిమోతికి ఏమనిపిస్తుంది? ఈయన ఇలా ఉండి కూడా సంతోషించమని చెప్తున్నాడు, ఏంట్రా నాయన? అక్కడ మరలా పౌలు అంటాడు, ప్రతి విషయమునందు ఆనందించుడి అని అంటాడు. ఇప్పుడు తిమోతికి ఏం క్వశ్చన్ వస్తుంది? ప్రతి విషయమును అంటే, ప్రతి విషయమునందు అంటే, సార్ ఇప్పుడు నీ కాళ్ళకు చేతులకు బండ్లు వేశారు, ఇప్పుడు కూడా సంతోషించి ఆనందించాలా? సార్ నువ్వేం తప్పు చేయలా బ్రదర్, ఇష్టానుసారంగా నిన్ను బెత్తములతో కొట్టారు, కరుడాలతో కొట్టారు, మరి ఇప్పుడు కూడా ఆనందించాల్సిందేనా? నువ్వు దేవుని పనే కదా చేసింది, మరి నేను తీసుకెళ్లి చెరసాల్లో పడేస్తా ఉంటే ఆ రోజు పేతురుని అద్భుత రీతిగా దూతల్ని పంపించి కాపాడిన దేవుడు మరి నిన్నెందుకు కాపాడలేదు? నిన్ను కూడా కాపాడితే నువ్వు ఆనందించవచ్చు, కానీ నువ్వు ఇంకా చెరసాల్లో ఉన్నావే, నీ కాళ్ళకు చేతులకు బొండ్ల వేస్తున్నాయే, నీవే ఆకలి తప్పులు కలిగి ఉన్నావే, నీవే వస్తుహీనుడుగా ఉన్నావే, నీవే అందరినీ కోల్పోయి ఒంటరిగా ఉన్నావే, సమస్తమును కోల్పోయినటువంటి నీవు ఫిలిప్పీ సంఘానికి సంతోషించుడి, మరలా చెప్తున్నాను సంతోషించు, ప్రతి విషయమునందు ఆనందించడం చెప్పి పత్రిక రాయమంటున్నావే అని ఆలోచన తిమోతికి వచ్చి ఉండదా? క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆదిమ సంఘంలో వాళ్ళు కొట్టబడినప్పుడు, హింసించబడినప్పుడు, ఈవెన్ చంపబడినప్పుడు కూడా ఇది క్రీస్తు కొరకు మాకు కలిగిన ధన్యత అని భావించారు. పేతురు యోహాను క్రీస్తును మొదటిసారి బెదిరించారు, రెండోసారి వారిని కొట్టి హింసించి ఇంకెప్పుడు మీరు క్రీస్తుని గురించి ప్రకటించకూడదని చెప్పి వార్నింగ్ ఇచ్చి పంపిస్తే క్రీస్తు నిమిత్తము శ్రమ అనుభవించటానికి మిమ్మల్ని ధన్యులుగా చేసినందుకు ప్రభువానికి వందనములని చెప్తూ వాళ్ళు సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోయారు. ఆర్ దే ఫూల్స్? అలా పిచ్చివాళ్ళా అండి? అంతగా క్రీస్తు నిమిత్తము కొట్టబడితే, హింసించబడితే, అవమానించబడితే వాళ్ళేమో సంతోషించారు. మనమేమో చిన్న చిన్న విషయాలకు కూడా, చిన్న చిన్న విషయాలకు కూడా కుమిలిపోతూ, దిగులు పడిపోతూ, నిరుత్సాహపడిపోతూ, దేవుని మీద నిందలు వేస్తూ, దేవుని ప్రశ్నిస్తూ, దేవుని మీద అలుగుతూ, ప్రార్థన మీద అలుగుతూ, సహవాసం మీద అలుగుతూ, సంఘం మీద అలుగుతూ, ఈరోజు ఈ ఆధునిక సంఘంలో ఉన్నటువంటి నీవు నేను అలా ఉన్నాం. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దుఃఖములలో కూడా సంతోషించగలిగినటువంటి వాడు క్రైస్తవుడు, శ్రమల్లో కూడా సంతోషించగలిగినటువంటి వాడే నిజమైన క్రైస్తవుడు. ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్, యేసు ప్రభు ఎక్కడా చెప్పలా, మీరు నన్ను వెంబడిస్తే ఈ లోకం మీకు శాల్వా గప్పి, పూలమాల గప్పి, మిమ్మల్ని రాజులను చూసుకుంటున్నట్టు చూసుకుంటారు, మీకు ఏ ఇబ్బంది రాదు, మీకు ఏ కష్టం రాదు, మీరు కింగ్ లాగుంటారు, ఎందుకంటే నేను కింగ్ కాబట్టి, నేను రాజును కాబట్టి, మీరు అందరు రాజ్యాతి రాజు బట్టలు కాబట్టి, మీరు ప్రిన్సెస్ కాబట్టి అని యేసు ప్రభు ఎక్కడ చెప్పలా. యేసు ప్రభు ఏమన్నాడంటే, నన్ను మీరు వెంబడిస్తే ఈ లోకం మీకు శత్రు అవుతుంది, మీ సొంత తల్లిదండ్రులు కూడా మీ మీద నిందలు వేయచ్చు, మీ సొంత వాళ్ళు కూడా మిమ్మల్ని రాజులకు అప్పగించవచ్చు. నన్ను వెలివేసిన లోకం మిమ్మల్ని కూడా వెలివేస్తుంది, నన్ను తృణీకరించిన లోకంలో తృణీకరిస్తుంది. ప్రభు ముందుగానే చెప్పాడు, కానీ మనకే ఆ సత్యం బోధపడలేదు, మనమే ఆ సత్యాన్ని అర్థం చేసుకోలేదు. అందుకోసమే ఈరోజు ఒక చిన్న కష్టం వచ్చినా, సమస్య వచ్చినా మనం దిగులు పడిపోతున్నాం, కృంగిపోతున్నాం, నిరుత్సాహపడిపోతున్నాం, దేవుని మీద అలుగుతున్నాం. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, నీ జీవితంలో ఏ శ్రమలు లేకుండా అంత బాగుంది అని అనుకుంటే బీ కేర్ఫుల్, నువ్వు ప్రమాదంలో ఉన్నావు. బీ కేర్ఫుల్, నువ్వు ఒక ప్రమాదంలో ఉన్నావు. మనము అత్యధికముగా హెచ్చిపోకుండా నిమిత్తము ప్రభువు ప్రతి ఒక్కరి జీవితంలో ఒక ముళ్ళును అనుమతించి ఉంటాడు. ఆ ముళ్ళు మన జీవితాల్లో ఉండడము మనకు క్షేమం. అటు ఇటు తిరగకుండా అది మనకు ఉపయోగపడుతుంది. ఆ రీతిగా వాళ్ళ జీవితాల్లో దేవుడు ముళ్ళు అనుమతించినా కానీ వాళ్ళు సంతోషించి ఆనందించారు. సంఘానికి కూడా అదే నేర్పించారు, సంతోషించుడి ప్రతి విషయమునందు. ఇది దైవికమైనటువంటి సంతోషం, దైవికమైనటువంటి సంతోషం. క్రీస్తునందు ప్రియమైన విషయం దేవుని బిడ్డలారా, రెండవ విషయాన్ని గమనించినట్లయితే సంపూర్ణులయుడి అని అన్నాడు. సంపూర్ణులయుడి, సంపూర్ణులయుడి అంటే పరిపూర్ణులుగా ఉండుడి. వాస్తవానికి ఇది యేసయ్య ఆశ కూడా. యేసయ్య అంటాడు మత్తయి సువార్త 5:48, పరలోకమందున తండ్రి పరిపూర్ణుడు కాబట్టి మీరు కూడా పరిపూర్ణులయ్యుండుడి. అక్కడ ఇంగ్లీష్ భాషలో ఏమని రాయబడి ఉంటుందంటే, బికాజ్ యువర్ ఫాదర్ ఈస్ పర్ఫెక్ట్ సో యూ ఆల్సో మస్ట్ బి పర్ఫెక్ట్. సంపూర్ణులయ్యుండడం అంటే బీ పర్ఫెక్ట్. దేంట్లో ఆ పర్ఫెక్ట్నెస్ ఉండాలి? మన మాటలలో. మాటల్లో పర్ఫెక్ట్నెస్ ఉండాలంటే డొంక తిరుడు ఉండకూడదని దాని యొక్క భావం. నువ్వు డొంక తిరుడుగా మాట్లాడుతుంటే, ద్వందార్థంతో మాట్లాడుతుంటే, లోపల ఒకటి పెట్టుకుని పైకి ఇంకొకటి మాట్లాడుతూ ఉంటే, అప్పుడు నువ్వు క్రీస్తునందు సంపూర్ణుడు కాదు, అసంపూర్ణుడు. మన మాటల్లో పర్ఫెక్ట్నెస్ ఉండాలి, మన చూపులలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి, మన నడతలో పర్ఫెక్ట్నెస్ ఉండాలి, ఈవెన్ మన వస్త్రధారణలో కూడా పర్ఫెక్ట్నెస్ ఉండాలి. క్రీస్తునందు ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి. వాస్తవానికి ఇది పౌలు ప్రార్థన కూడా. ఇదే 12:9 మనం చూస్తే పౌలు సంఘం కొరకు ఇదే విషయాన్ని ప్రార్థన చేస్తున్నాడు. చూడండి 9 చూస్తున్నాను. అందుకు నాకు క్షమించండి 13:9 మేము బలహీనులమైనను మీరు బలవంతులై యుండినెడలా సంతోషించదము. దీని నిమిత్తమే అనగా మీరు సంపూర్ణులు కావాలని ప్రార్థించుచున్నాము. వి హావ్ బీన్ ప్రేయింగ్, వి హావ్ బీన్ ప్రేయింగ్. క్రీస్తునందు ప్రేమ బిడ్డరా, మత్తయి సువార్తలో మీరు పరిపూర్ణులు కావాలి అన్నప్పుడు అక్కడ రాయబడిన పదము పర్ఫెక్ట్, బి పర్ఫెక్ట్. కానీ ఈ కొరింథీ పత్రికలో ఇక్కడ ఇంగ్లీష్ లో ఉపయోగించబడిన పదం ఏంటంటే మీరు సంపూర్ణులయ్యుండి అన్నప్పుడు ఇంగ్లీష్ బైబుల్లో ఏమంటా రాయబడిందంటే ఎయిమ్ ఫర్ రెస్టరేషన్ అని ఇచ్చాడు. వీఆర్ ప్రేయింగ్ ఫర్ యువర్ రెస్టరేషన్ అని ఇచ్చాడు. రెస్టరేషన్ అంటే పునరుద్ధరించబడ్డం. ఇది సులభమైన భాషలో చెప్పడం అంటే పడిపోయినావు, లేచి నిలబడ్డం, మురికి అంటించుకున్నావు, దాన్ని తుడుచుకొని శుభ్రంగా స్నానం చేసుకోవడం, మురికి బట్టలు వేసుకున్నావు, ఆ మురికి బట్టల్ని తీసేసి ఖచ్చితమైన బట్టల్ని తగిలించుకోవడం, దట్ ఈజ్ రెస్టరేషన్, పునరుద్ధరించబడ్డం. అయితే ఇక్కడ అంటున్నాడు ఎయిమ్ ఫర్, అంటే దాని మీద గురి నిలపండి. దేని మీద? రెస్టరేషన్ మీద, పునరుద్ధరించబడ్డం మీద మీ గురి నిలపండి. పరిపూర్ణులు అవ్వాల్సినటువంటి విషయం మీద మీరు గురి నిలపండి. కానీ ఈరోజు మన గురి దేని వైపు ఉంది చెప్పండి? ఉద్యోగం పొందుకోవాలి, శాలరీ పెరగాలి, ఒక ఇల్లు కట్టుకోవాలి. ఇవన్నీ తప్పని నేను చెప్పడం లేదు. మన గురిని కేవలం వాటికే పరిమితం చేశాము అని అంటున్నాను. దేని మీద గురి నిలపాలో దాని మీద గురి నిలపకపోవడం, ఏది అంత అవసరత కాదో దాని మీద ఎక్కువగా గురి నిలపడం మన జీవితాల్లో మనం చూస్తుంటాం. ఉదాహరణకి మనందరికీ ఒక గురి ఉంటుంది, కనీసం చిన్నిళ్ళైనా పర్లేదు, సొంతిల్లు అనేది ఒకటి ఉంటే బాగుంటుంది. ఒక సొంతిల్లి ప్రభా, ఒక చిన్న ఇల్లి ప్రభా, మాకంటూ ఒక సొంతంగా ఉంటే బాగుంటుంది ప్రభా అని ప్రార్థన చేసేవాళ్ళు, ఏడ్చేవాళ్ళు ఎంతో మంది ఉంటారు. క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, కానీ ఈ ఇంటి కోసం అంతగా ప్రార్థన చేసిన మనము, ఒక చిన్న ఇల్లు నన్న ఇవ్వు ప్రభా అని మొరపెట్టిన మనము, మన కుటుంబాన్ని కట్టుకునేటువంటి విషయంలో ఎందుకు అంతగా మొరపెట్టాం? సరే, ఒకరు కుటుంబాన్ని కట్టుకోవడం కోసం కూడా మొరపెట్టాం అనుకుందాం, మరి పరలోకంలో ఇంటిని నిర్మించుకోవడం కోసం ఎందుకు అంతగా మొరపెట్టాం? అసలు ఆ కాన్సెప్టే మన మైండ్కి రాదు కదా. ప్రభా ఇక్కడ ఒక చిన్న ఇల్లు ప్రభా అని ప్రార్థన చేస్తాం, ఇది పర్మనెంట్ కాదని తెలుసు, ఇల్లు కడుతూ ఉన్నప్పుడు కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు, ఇల్లు ఓపెనింగ్ రోజు కూడా నువ్వు వెళ్ళిపోవచ్చు, అసలు నువ్వు ఓపెనింగ్ చేసిన తర్వాత ఒక రోజు కూడా అడుగు పెట్టకపోవచ్చు, ఒకళ్ళు అడుగు పెట్టినా నువ్వు వారం రోజులు మాత్రమే ఉండుండవచ్చు. బికాస్ నో గ్యారంటీ ఫర్ అవర్ లైఫ్, మన జీవితాలకి గ్యారంటీ లేదు. అయినప్పటికీ మనం ఎంతో ప్రయాసపడతాం, మనం చచ్చిపోయే లోపలికి ఒక అందమైన భవంతిని నిర్మించుకోవాలనుకుంటాం, కానీ నిర్మించుకున్నటువంటి ఆ ఇంట్లో మాత్రం మనం ఉండం. కానీ మనకు తెలుసు పర్మనెంట్ హౌస్ ఒకటి ఉంది, అది పరలోకంలో ఉంది, అది ప్రభు మన కోసం సిద్ధపరచవలసి ఉన్నదని. ఎందుకంటే ఈ భూమిని మనం విడిచిపెట్టిన తర్వాత మనం వెళ్ళి అక్కడే ఉండవలసి ఉన్నది, అది ఎవర్లాస్టింగ్ లైఫ్, అది నిత్య జీవము, మనం శాశ్వతంగా అక్కడే ఉండబోతున్నాము. కాబట్టి అక్కడ మన ఇంటిని నిర్మించుకోవడం అత్యంత ప్రాముఖ్యం. కానీ ఆ ఇంటి కొరకు ఎప్పుడైనా ప్రార్థన చేస్తుంటామా? ఎనీటైమ్, కనీసం ఒక్కసారన్నా రక్షించబడిన తర్వాత, ప్రభా నీ రాజ్యములో నా కొరకు ఒక ఇంటిని మీరు నిర్మించండి, నా కొరకు మీరు ఇంటిని నిర్మించడానికి తగిన యోగ్యతను నాకు ఇవ్వండి, మీరు నా కొరకు నిర్మించేటువంటి ఆ గృహంలో నేను ఉండునట్లు నాకు సహాయం చేయండి. ఇందాక ఒక సహోదరు ప్రార్థన చేశాడు. ఆ సహోదరు ప్రార్థన చేస్తూ అబ్రహాము హెబ్రూలకు రాసిన పత్రికలో చెప్పినటువంటి మాటను ఉపయోగించాడు. చాలా సంతోషం. అక్కడ అబ్రహాము ఏమంటాడంటే, అబ్రహాముకు దేవుడు ఈ భూభాగాన్ని అంత ఇచ్చి, అబ్రహామా ఇదంతా నేను నీ కొరకు వాగ్దానం చేశాను, ఇజ్రాయెల్ దేశం అంటే దాదాపు మన కోస్తాంధ్ర అంత అనుకుందాం, ఉదాహరణకి కోస్తాంధ్ర అంత భూభాగాన్ని దేవుడు ఇచ్చేస్తే వెంటనే అబ్రహాము ఏమి సంతోషించలా. అబ్రహాము అక్కడ ఎలా ఉన్నాడంట, దేవుడు తనకు వాగ్దానము చేసి ఇది నీ స్వదేశము అని అంటే, కానీ అబ్రహాము అక్కడ పరదేశిలాగా నివసించాడంట. ఎందుకంటే
ఇది కాదు ప్రభా, పునాదులు గల నీ చేత నిర్మించబడుతున్నటువంటి ఆ పునాదులు గల పట్టణంలో నాకు స్థానం కావాలి. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు కూడా వాళ్ళ కనదృష్టి అంత ఇక్కడ నిలపలేదు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇది టెంపరీ అని. మనకు 200 గజాలు స్థలం ఇస్తేనే చాలా, చుట్టూరు గోడ చుట్టేసి ఎంత ప్రొటెక్ట్ చేసుకుంటామో, అమ్మో ఇది నాది అన్నట్లుగా. అబ్రహాముకి దేవుడు అంత పెద్ద భూభాగాన్ని ఇచ్చిన కానీ అసలు లెక్క చేయలేదు. మనం 30 అంకణాల స్థలం ఈ ప్రభా అని ఏడ్చేవాళ్ళు కొందరున్నారు, కనీసం 10 అంకణాల స్థలం ఈ ప్రభా అని ఏడ్చేవాళ్ళు కూడా ఉన్నారు. మరి దేవుడు అబ్రహాముకి 10 అంకణాల స్థలం ఇచ్చాడు, 8 ఎకరాల స్థలం ఇచ్చాడు. అబ్రహాం అసలు కనీసం దాన్ని పట్టించుకున్నాడా? పట్టించుకోలా. అబ్రహాం అంత ఏమంత గురింత దేని వైపు ఉంది? టెంపరీ బ్లెస్సింగ్స్ మీద లేదు, పర్మనెంట్ బ్లెస్సింగ్స్ మీద ఉంది. గురి నిలపడమంటే అది. క్రీస్తునందు ప్రభువైన దేవుని బిడ్డలారా, మనల్ని మనం కట్టుకోవడానికి, ఇంటిని కట్టుకోవడం తప్ప నేను చెప్పడం లేదు, ఇంటి కొరకు ప్రార్థన చేయడం నేను తప్ప నేను అనడం లేదు, కానీ దానికంటే ముందు మనల్ని మనం కట్టుకోవడం ప్రాముఖ్యం. మన ఆధ్యాత్మిక జీవితాలని కట్టుకోవడం ప్రాముఖ్యం. మన ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని చోట్ల ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో మనకు తెలుసు కదా, పక్కనకు తిరిగిపోవచ్చు. నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్ని లూప్ హోల్స్ ఉన్నాయో నీకు తెలుసు. నువ్వు సరి చేసుకోనటువంటివి, నువ్వు విడిచిపెట్టనటువంటివి, నువ్వు వదులుకోలేనటువంటివి, వాటిని ఇంకా పెంచి పోషిస్తున్నటువంటివి నీ ఆధ్యాత్మిక జీవితంలో ఎన్నో ఉన్నాయి. వాటన్నిటిని తొలగించేసి నీట్గా మనల్ని మనం కట్టుకోవడానికి ప్రయత్నం చేయలేకపోతున్నాం. ఇంగ్లీష్లో చాలా చక్కని మాట రాయబడింది, ఎయిమ్, టార్గెట్, ఎయిమ్ ఫర్ యువర్ రెస్టరేషన్. నువ్వు తిరిగి పునరుద్ధరించబడటానికి గురి నిలుపు. గురి నిలుపు ఏం చేస్తుంది తెలుసా? ప్రతిరోజు దానికోసమే ప్రార్థన చేస్తాం. ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను, ఎందుకో తెలీదు, కారణం తెలీదు, ఉన్నట్టుండిగా ఒక సహోదరుడు, నన్ను నేను చాలా గౌరవించే సహోదరుడు, ఏ కారణం చెప్పకుండానే నాతో మాట్లాడడం మానేశాడు. నేను వెళ్ళి చాలాసార్లు అడిగాను, నా నేనేమైనా తప్పు చేస్తుంటే క్షమించు, నాతో మాట్లాడానని. కానీ మాట్లాడలా. ఆ రీతిగా మీరు నమ్ముతారా నమ్మరో, దాదాపు ఒక 1 ఇయర్ అయిపోయి ఉంటుంది. ఈ 1 ఇయర్ దాకా నేను వెళ్ళి అతన్ని అడుగుతూనే ఉన్నా, అతను ముఖం దిప్పుకొని వెళ్ళిపోతూనే ఉన్నాడు. నా పక్కన వాళ్ళని అంటూనే ఉన్నారు, నీకు కొంచెం కూడా రోషం లేదురా, ఆ వ్యక్తి మాట్లాడుకుని అంతలో ముఖం దిప్పుకొస్తాడు, నీకేమంత అవసరం, ఏం మాట్లాడపోతే నీకు ముద్దదే కదా, అన్నందే కదా, పోనీ ఆ ఒక్కడు పోతే నీకు నష్టం ఏంటి, నీ తెలుసా నీ గురించి ఇంకా బయట చెడ్డ కూడా మాట్లాడుతున్నాడు, తక్కువ చేసి మాట్లాడుతున్నాడు, అలాంటి వ్యక్తి కోసం నువ్వేందిరా అని నేను గురి నిలిపా. దేని మీద? సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండడం దేవుని వాక్యం సెలవిచ్చింది కదా, దాని మీద గురి నిలిపా. దాని మీద గురి నిలిపాను కాబట్టి దాన్ని పొందుకునేంత వరకు వెనక తిరగకూడదు అనుకున్నాను. దాదాపు 1 సంవత్సరం రోజులు పోరాడాను, 1 సంవత్సరం రోజుల తర్వాత పోరాడాను. అతను నాతో మాట్లాడకపోయినా, అతను ముఖం దిప్పుకొని వెళ్ళిపోతాను, అతను చేదరించుకున్నా గానీ నేను మాతో అతను అనకాల పడ్డాను. ఎందుకు? గురి నిలిపా, టార్గెట్ పెట్టాను. టార్గెట్ పెడితే వెనక్కి తిరిగి చూసేది ఉండదు. మనం టార్గెట్ పెట్టాం కాబట్టి 1-2 సార్లు పలకరిస్తాం, ఆయన మాట్లాడకపోతే మాకేమైనా నష్టమా అని అనుకుని వెళ్ళిపోతాం మనం. ఎస్, నిజమే, వాళ్ళే మాట్లాడకపోతే మనకేం నష్టం లేదు. కానీ ప్రభువు చెప్పాడు కదా, ఏమని చెప్పాడు? సాధ్యమైనంత వరకు ప్రతి ఒక్కరితో సమాధానముగా ఉండడు అని ప్రభు చెప్పాడు కదా. కాబట్టి సాధ్యమైనంత వరకు ప్రయత్నం చేద్దాం. నీ సాధ్యం 2 సార్లేనా? నీ సాధ్యం 3 సార్లేనా? నేనైతే 1 సంవత్సరం రోజులు ప్రయత్నం చేశాను. నేను గొప్పని చెప్పుకోవడంలా, ఆ టైంలో దేవుడు నాకు ఒక కృపనిచ్చాడు, ఆ తగ్గింపునిచ్చాడు. ఆ 1 సంవత్సరం రోజుల తర్వాత ఏ వ్యక్తి అయితే నన్ను చూసి ముఖం దిప్పుకొని వెళ్ళిపోయాడో ఆ వ్యక్తి నాకు అత్యంత సన్నిహితమైపోయాడు. ఎప్పుడైనా నాకు ఎవరితోనే మిస్అండర్స్టాండింగ్ జరిగింది అనుకోండి, ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ జరిగింది అనుకోండి, నేను వెంటనే టార్గెట్ పెట్టేస్తా. మధ్య మధ్యలో ఏదైనా ఎవరైనా ఒక ఇద్దరు మధ్యలో చిన్న గొడవ జరిగితే, లేకపోతే ఇద్దరు మధ్యలో గొడవ జరగబోతుంది అని అనిపించినా గానీ నేను వెంటనే ఏం గురి చెప్పి గురి పెట్టేస్తా. ఏం పెడతాను తెలుసా? ప్రార్థన చేస్తాను, ఇంకంతే స్టార్ట్ చేస్తా. ప్రభువా, మా ఇద్దరు మధ్యలో సమాధానం రాకుండా సహాయం చేయి ప్రభువా. అవసరమైతే ప్రతిరోజు చేస్తాను, ఇది నేను ఖచ్చితంగా చేసే ప్రార్థన. ఎవరితోనైనా నాకు తేడా కొడుతుంది అని అనిపిస్తే ముందుగానే ఏం పెట్టేస్తా, గురి పెట్టేస్తాను. ప్రభా, ఆ వ్యక్తితో నాకు అసమాధానం వద్దు ప్రభా, మేమిద్దరం అసమాధానంగా ఉండకూడదు ప్రభా, మేమిద్దరం అసమాధానంగా విడిపోకూడదు ప్రభా, మేము సమాధానముగా ఉండునట్లు నాకు సహాయం చేయండి ప్రభా. క్రీస్తునందు ప్రేమ పెళ్ళైన కొత్తలో మా అమ్మకి మా భార్యకి ఎప్పుడైనా చిన్న చిన్న గొడవలు సమస్యలు వస్తూ ఉంటాయి. అప్పుడు నేను గురువు నిలిపేవాడిని. ఎలా నిలిపేవాడిని తెలుసా? ఇంటికి వెళ్ళకముందు ప్రభా, నేను ఇంటికి వెళ్లే సమయానికి అత్తా కొడలిద్దరు సమాధానంగా ఉండాలి, వాళ్ళిద్దరు సమాధానంగా ఉంటే మేము సమాధానంగా ఉంటాం ప్రభా. గురి నిలిపేవాణ్ణి, ప్రార్థన చేసేవాణ్ణి. అడుగుడి మీకు ఇవ్వబడిన వాగ్దానం చేశాడు దేవుడు. మీరు అడుగు వాటాలను పొందుకుని ఉన్నామని నమ్ముడి అని వాగ్దానం చేశాడు దేవుడు. నాకు మొర్ర పెట్టుమని నీకు ఉత్తరం ఇచ్చేదని వాగ్దానం చేశాడు దేవుడు. ఈ వాగ్దానాన్ని ఇక్కడ ఎందుకు ఉపయోగించుకో, ఇక్కడ ఉపయోగించుకోవడం, ఇల్లు కట్టుకునే దగ్గర, వివాహం చేసుకునే దగ్గర, ఉద్యోగం దగ్గర, పాస్ మార్కుల దగ్గర, ఇక్కడ మాత్రమే ఉపయోగించుకుంటాం. వై డోంట్ యూ యూస్ దిస్ ప్రామిస్ హియర్? గురి నిలపండి, సమాధానం కొరకు గురి నిలపండి, సంపూర్ణులయ్యుటకు గురి నిలపండి. ఏ విషయంలో నీకు లూప్ హోల్ ఉందో దాని మీద గురి నిలపండి, గురి పెట్టండి, ప్రార్థన చేయండి, ప్రభువును అడగండి. వాగ్దానం చేసిన దేవుడు ఇస్తాడు. మూడో విషయాన్ని గమనిస్తే ఆదరణ కలిగి ఉండు, ఆదరణ కలిగి ఉండు, బీ కంఫర్ట్. కానీ వాస్తవానికి ఇంగ్లీష్ బైబుల్లో ఏమని రాయబడిందంటే కంఫర్ట్ వన్ అనదర్, ఒకరినొకరు ఆదరించుకునుడి అని ఉంది. ఒకరినొకరు ఆదరించుకోండి. కానీ ఇక్కడ మనం ఏం చేస్తున్నాం? మనల్ని ఎవరైనా వచ్చి ఆదరించే వాళ్ళు ఉన్నారా లేదా చూస్తాము. మన దగ్గరికి ఎవరు వస్తే చూడు, నేను కష్టంలో ఉన్నప్పుడు అసలు వాడు రాలా, ఈమె రాలా, అసలు కనీసం ఒక మాట చెప్పాలా, ఒక మాట కూడా ఫోన్ చేయాలా అని చెప్పి కూర్చొని వాళ్ళ మీద అలగతా కూర్చుంటాం. మేము బాధల్లో ఉన్నప్పుడు మాకు ఫోన్ చేసింది, అప్పుడు మేము ఎందుకు ఆమె ఫోన్ చేయాలి, మేము ఎందుకు ఆమెతో మాట్లాడాలి? ఇది మన ఈరోజు ఈనాటి క్రైస్తవ సంఘం పరిస్థితి. ఆధునిక సంఘం అలా లేదు, ఆధునిక సంఘం అలా లేదు. క్షమించండి, నా ఆదిమ సంఘం అలా లేదు. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం ఆదిమ సంఘం ఎలా ఉందో. అపొస్తలుల కార్యములు నాలుగో అధ్యాయము 44 మరియు 45 వచనాలు చదువుతున్నాను, జాగ్రత్త గమనించండి. అపొస్తలుల కార్యములు 44 మరియు 45 వచనాలు చదువుతున్నాను, గమనించండి. 4:32 విశ్వసించిన వారందరూ ఏక హృదయమును ఏకాత్మయు గలవారై ఉండిరి. ఎవడనూ కలిగినది వాటిలో ఏది తనదని అనుకోలేదు, వారికి కలిగినదంతయు వారికి సమస్తిగా ఉండెను. సో క్రీస్తునందు ప్రేమలైనటువంటి దేవుడారా, మళ్ళీ 34 చూస్తున్నాను, భూములైనను ఇండ్లైనను కలిగిన వారందరూ వాటిని అమ్మిన వాటిని వెలతెచ్చి అపొస్తల పాదముల యొద్ద పెట్టుచూ వచ్చిరి. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, జాగ్రత్త గమనించండి. 32 ఉంటుంది, ఎవడును తనకు కలిగిన వాటిలో ఏది తనదని అనుకొనలేదు, వారికి కలిగినంతయు వారికి సమష్టిగా ఉండెను. ఆ తర్వాత వాళ్ళు వాటన్నింటినీ తీసుకొని వచ్చి అపోస్తల పాదముల మీద పెట్టారు. అపోస్తలు వాటిని అక్కరగలవానికి పంచిపెట్టారు. అంటే వారికి సమృద్ధిగా ఉంది. వాళ్ళు ఏం చేశారంటే సమృద్ధిగా లేనటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని వారి దాన్ని అమ్మి తీసుకొని వచ్చి అపోస్తల పాదముల దగ్గర పెడితే వాళ్ళు ఇతరులందరికి కూడా పంచితే అందరూ కూడా కలిసి ఏక మనస్సు కలిగి, అంటే వీళ్ళకి సమృద్ధిగా ఉందండి, వీళ్ళు కడుపు నిండిందండి, ఇంకొకటి ఆకలి తలమటిస్తున్నాడండి, వీళ్ళు ఎల్లి వాళ్ళు ఆకలి తీర్చారండి, వాళ్ళు ఆకలి తీర్చారు. ఒకరికొకరు ఆదరణ కలిగి ఉండడం, నీకు సమృద్ధిగా ఉందని సంతోషించడం కాదు, నీ సమృద్ధిలో లేని వారిని జ్ఞాపకం చేసుకోవడం. నీకు మంచి స్కూల్లో నీ బిడ్డల్ని మంచి స్కూల్లో చదివించుకునే స్తోమత నీకుంది, దాన్ని బట్టి నువ్వు దేవునికి స్తుతి చెల్లిస్తున్నావు. కానీ అదే నీ సంఘంలో కనీసం పుస్తకాలు కూడా కొనుక్కోలేనటువంటి స్థితిలో ఉన్నటువంటి సహోదరులు ఉన్నారు. నీ బిడ్డలకి నువ్వు బుక్స్ కొనేటప్పుడు ఇంకొక 4 బుక్స్ కొని ఎక్కువ కొను, దాన్ని తీసుకెళ్లి నీ కొడుకు చేతే, నీ కూతురు చేతే ఆ పిల్లలకి ఇప్పించు. నువ్వు ప్రతి సంవత్సరం బుక్స్ కొనే ప్రతిసారి వాళ్ళకు నేర్పించు. నువ్వు ఇవ్వడం వలన వాళ్ళు ఆదరణ పొందుతారు, పొందుకున్న వాళ్ళు చాలా ఆదరణ పొందుతారు. ప్రభువా, ఇంత కరగలిగినటువంటి స్థితిలో ఉంటే నా కోసం నువ్వు నీ దూతను పంపించావా ప్రభువా? క్రీస్తునందు మనం ఎప్పుడు కూడా ఎదుటి వాళ్ళు నన్ను ఆదరించలేదు అనుకుంటున్నాం, కానీ మన చేత ఆదరించబడ్డానికి కూడా సిద్ధం కలిగినటువంటి వాళ్ళు ఇంకొంతమంది ఉన్నారు. మన పరిస్థితి ఏంటంటే ఎప్పుడు నేనే దౌర్భాగ్యుని, నేనే దరిద్రుని, నేనే దరిద్రుణ్ణి, నా అంత దరిద్రుడు ఇంకోలేరు, మా అంత దరిద్రులు ఇంకెవరు లేరు అని అనుకోవడంలోనే మనకు సరిపోయింది. నేనంటాను, దేవుడు నీకు ఇచ్చిన దాంట్లోనే, నీకు ఇచ్చిన దాంట్లోనే, ఇచ్చిన 100 రూపాయల్లోనే 10 రూపాయలు ఆదరణ లేక ఆకలి తోలమట్టిస్తున్న వానికి, అవసరతలో ఉన్న వానికి నువ్వు ఇవ్వడం ద్వారా వాడెంత ఆదరించబడతాడు తెలుసా? అది నీకు ఎంత దీవెన్ని తీసుకొని వస్తుందో తెలుసా? సంవత్సరం అయిపోయిన వెంటనే మీ పిల్లలకు చెప్పండి, నేర్పించండి, అరే ఈ బుక్స్ వేస్ట్ కాకూడదు, వీటిని జాగ్రత్తగా మనం ఇంకొకరికి ఇద్దాం, అనవసరంగా చించి పడేయద్దు, నీ యూనిఫామ్ ని నీట్ గా ఉంచుకుంటే దాన్ని ఇంకొకరికి ఇద్దాం. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా, మీ బిడ్డలకు వాడినటువంటి బట్టల్ని తీసుకొని, అరే నువ్వు వేసుకోవట్లేదు కదా, దీన్ని ప్యాకప్ చేయి రా, నువ్వు కూడా నాతో రా అని చెప్పి అతన్నే తీసుకుని వెళ్ళి వాళ్ళ చేతే ఇప్పించండి, ఇంకొకరు ఆదరించబడతారు. క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా ఆదరణ కలిగి ఉండి, ఇంగ్లీష్ లో చాలా చక్కగా ఉంది, కంఫర్ట్ వన్ అనదర్, ఒకరినొకరు ఆదరించుకొనడి, ఒకరినొకరు ఆదరించుకొనడి. ఇప్పుడు అపొస్తలుల కార్యములు 4:1 క్రీస్తునందు ప్రేమటువంటి దేవుని బిడ్డలారా, తర్వాత విషయాన్ని గమనించినట్లయితే ఏక మనస్సు గలవారయుండి, ఏక మనస్సు గలవారయుండి, అగ్రీ విత్ వన్ అనదర్. ఆదిమ సంఘంలో వాళ్ళందరూ కూడా ఏక మనస్సు కలిగి ఉన్నారు. ఒకసారి రోమిలకు రాసిన పత్రిక 15:5 చూద్దాం. రోమిలకు రాసిన పత్రిక 15:5. ఒక్క నిమిషం చదువుతున్నాను. 15:5 మీరేకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరుచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు ఏక మనస్సు గలవారయుండునట్లు ఓర్పునకు ఆదరణకును కర్త యగు దేవుడు మీకు అనుగ్రహించునుగాక. పౌలు యొక్క విజ్ఞాపన చూస్తూ ఉన్నాం, పౌలు యొక్క ప్లీడింగ్ లేకపోతే పౌలు యొక్క ప్రార్థన రోమా సంఘం ఎదుట క్రీస్తునందు ప్రేమ దేవుని బిడ్డలారా. మరలా ఒకసారి చూద్దాం, చూడండి, మీరేక భావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసు క్రీస్తు తండ్రి యగు దేవుని మహిమపరచు నిమిత్తము. అంటే మనం ఏక మనస్సు కలిగి ఉంటే తండ్రి అయినటువంటి దేవుడు మహిమపరచబడుతున్నాడు. క్రీస్తు యేసు చిత్త ప్రకారము అంటే మనం ఏక మనస్సు కలిగి ఉండడము, అది క్రీస్తు యేసు యొక్క చిత్తం. ఆ రోజు ఆదిమ సంఘంలో ఉన్నది, ఈరోజు ఆధునిక సంఘంలో లేనిది ఒక్కటే, ఏక మనస్సు. సంఘంలో ఏక మనస్సు లేకపోవడం, ఒక సంస్థలో ఏక మనస్సు లేకపోవడం కారణం ఏంటి చెప్పండి? ఆదిమ సంఘంలో ఏక మనస్సు ఉండడానికి, ఆధునిక సంఘంలో ఏక మనస్సు లేకపోవడానికి గల కారణం ఏంటంటే ఒక 2-3 కారణాలు చెప్తాను. ఒకటి, ఆదిమ సంఘంలో అందరూ రక్షణానుభవం కలిగిన వారే, కానీ ఈ ఆధునిక సంఘంలో అందరూ రక్షణానుభవం కలిగినటువంటి వారు కాదు. ఆ రోజు ఆదిమ సంఘంలో అందరూ దేవుని భయం కలిగినటువంటి వారు, కానీ ఆధునిక సంఘంలో కొందరు మాత్రమే దేవుని భయం కలిగి ఉన్నారు. ఆ రోజు ఆదిమ సంఘంలో అందరూ పరిశుద్ధాత్మ చేత నింపబడినటువంటి వారే, పరిశుద్ధాత్మ చేత నడిపించబడినటువంటి వారే, కానీ ఆధునిక సంఘంలో ఎవరు కూడా పరిశుద్ధాత్మ చేత నింపబడలేదు, పరిశుద్ధాత్మ చేత నడిపించబడ్డమూ లేదు. ఇంకా చెప్పాలంటే ఆ రోజు పరిశుద్ధాత్మ దేవుడు వారందరినీ వాడుకున్నాడు, వాళ్ళని నడిపించాడు. కానీ ఈ రోజు పరిశుద్ధాత్మ దేవుడిని మన విశ్వాసులు నడిపించడానికి ప్రయత్నం చేస్తున్నారు, మన విశ్వాసులు వాడుకోవడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఆయన చేతుల్లో మనం ఉండం కాదు, మన చేతుల్లో ఆయన్ని పెట్టుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది ఈ రోజు ఆధునిక సంఘానికి వచ్చినటువంటి సమస్య. అందుకే ఈ రోజు ఆధునిక సంఘంలో ఏక మనస్సు లేదు, ఏక హృదయం లేదు. కానీ ఆదిమ సంఘంలో ఉన్న వారందరూ కూడా ఏక మనస్సు కలిగి ఏకాత్మ కలిగి ఉన్నారు. ఏక మనస్సు ఏకాత్మ కూడా కలిగి ఉన్నారు. దీన్నే మనం అపొస్తల కార్యం 4:32 వచనంలో కూడా చూస్తాం. వాళ్ళందరూ కూడా ఏక హృదయం కలిగి ఉన్నారట. కానీ ఈరోజు సంఘంలో 10 మంది ఉంటే 10 మంది 10 రకాలైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పిన దానికి వీళ్ళు అంగీకరించరు, నేను చెప్పినప్పుడు వాళ్ళు అంగీకరించినప్పుడు, నేను వాళ్ళు చెప్పినప్పుడు నేను ఎందుకు అంగీకరించాలి? ఇది మనకు వచ్చినటువంటి సమస్య, ఈగో, అహం. వాళ్ళు చెప్పింది కాదు, నేను చెప్పినట్టే చేయాలి, ఈగో, అహం. వాళ్ళు ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకుంటున్నారు కాబట్టి మనం కూడా ఒక గ్రూప్ను ఏర్పాటు చేసుకుంటాం. అందుకోసం ఈరోజు మీ సంఘాల్లో గమనించండి, సంఘాల్లో గ్రూపిజాలు ఎక్కువైపోయినాయి. మనం కూడా ఏదో ఒక గ్రూప్ అయిపోయి ఉంటాం. కానీ ఒకవేళ ఎవరైనా ఇద్దరు వేరు చేయబడి ఉంటే, వాళ్ళు గ్రూపిజాన్ని చేస్తా ఉంటే, మనం కూడా ఏదో ఒక గ్రూప్ అయిపోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. కానీ వీళ్ళిద్దరిని ఏకభావంలోకి తీసుకుని రావడానికి ప్రయత్నం చేయడంలా, వీళ్ళిద్దరిని సమాధానపరచడానికి ప్రయత్నం చేయడంలా, వీళ్ళిద్దరు సమాధాన పడినట్లు వీళ్ళ కోసం మనం ప్రార్థన కూడా చేయడంలా. క్రీస్తునందు ప్రేమనటువంటి దేవుని బిడ్డలారా, జ్ఞాపకం చేసుకోండి, ఏక మనస్సు కలిగి ఉండడం అనేటువంటిది, అది సంఘంలో మాత్రమే కాదు కుటుంబంలో కూడా చాలా ప్రాముఖ్యం. భర్త చెప్పింది భార్య చెప్పింది భర్త వినడు. వీళ్ళిద్దరి మధ్యలో ఏక మనస్సు ఉండదు కాబట్టి ఈవెన్ ఆ మనస్సు బిడ్డలకు కూడా రావడం లేదు, బిడ్డలు కూడా. అందుకోసం ఒక కుటుంబంలో ఎవరి ద్వారి వారిదే. ఒకే కుటుంబంలో ఉంటారు కానీ ఎవరికి నచ్చినట్లుగా వాళ్ళు బ్రతుకుతుంటారు. ఆలోచించేయండి, ఒక కుటుంబం అంతా ఏక మనస్సు కలిగి ఉంటే ఎంత బాగుంటుంది. నిజంగా అలాంటి ఏక మనస్సు నీ కుటుంబంలో కావాలని నీకు ఆశ ఉంటే మోకరించు, ప్రార్థన చేయి, విధేయత చూపించు, లోబడు, ప్రార్థించు, తగ్గించుకో, నువ్వే ఓర్చుకో. ప్రతిసారి నీ మాటే నగ్గాలని అనుకోవద్దు, ప్రతిసారి ఈ మాట నగ్గాలనుకోవద్దు. ఎదుటి వాళ్ళ మాటను కూడా ఒక్కొక్కసారి తీసుకో, వాళ్ళ మాటను కూడా గౌరవించు. అన్లెస్ అది వాక్య విరుద్ధంగా ఉంటే తప్ప, వాక్య విరుద్ధంగా ఉంటే ఒప్పుకోవద్దు, సరి చేయడానికి ప్రయత్నం చేయి. ఒకవేళ అది వాక్యానుసారంగా ఉంది అనుకుంటే తీసుకో. కొన్నిసార్లు నువ్వే తగ్గించుకో, కొన్నిసార్లు నువ్వే ఓర్చుకో, కొన్నిసార్లు నువ్వే స్టెప్ డౌన్ అవ్వు. కుటుంబం ఏకంగా ఉండడం ఇంపార్టెంట్ కదా, నువ్వు గెలవడం ఇంపార్టెంట్ కాదు కదా. ఆలోచన చేయండి. తర్వాత సమాధానముగా ఉండండి, లివ్ ఇన్ పీస్. క్రీస్తునందు ప్రేమ బిడ్డరా, ఇప్పుడు నేను సమాధానంగా ఉండాలి అంటే నేనేం చేయాలి చెప్పండి? నేను సమాధానంగా ఉండాలంటే నేనేం చేయాలి? ఎదుటోళ్ళు నా మీద మాట్లాడినా కానీ నేను మాట్లాడకుండా ఉంటే, నేను మౌనంగా ఉంటే నేను సమాధానంగా ఉంటా. ఇప్పుడు వాళ్ళు ఎదుటోళ్ళు నా మీద గొడవ వేశారు, నేను వాళ్ళతో గొడవ వేశా, వాళ్ళు ఎట్టున్నారో వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, ఇప్పుడు నేనేం కోల్పోయా? సమాధానం కోల్పోయానా? నెమ్మదిని కోల్పోయానా? ఇప్పుడు నష్టం ఎవరికి జరిగింది? నాకే నష్టం జరిగింది. వాళ్ళ సంగతి పక్కన పెట్టేద్దాం, నేను కూడా ఎదురు తిరిగి గొడవ వేయడం వల్ల నేను సమాధానాన్ని కోల్పోయాను, సమాధానం కోల్పోవడం వల్ల నేను హృదయంలో నెమ్మదిని కోల్పోయాను. సో ఇప్పుడు నేనేం చేశానంటే కూర్చొని ఆలోచన చేస్తున్నాను, ఎందుకు జరిగింది, నేను తొందరపడి ఉండుకుండాల్సిందేమో, లేకపోతే అతడితో అన్నాడేమో, అతను అనుకుండాల్సిందేమో అని చెప్పి దీని గురించి ఆలోచన చేసి లేనిపోని టెన్షన్స్ పెట్టుకొని ఆరోగ్యాన్ని కూడా పాడు చేసుకొని ఎందుకు అంతవరకు? అంతవరకు రాకుండా ముందే జాగ్రత్త పడిపోతే పోలా, అంతవరకు రాకుండా ముందే జాగ్రత్త పడిపోతే పోలా. ఏదో అంటారు కదా, ప్రికాషన్ ఈజ్ బెటర్ దాన్ క్యూర్ అని. పెద్ద గొడవ జరిగి అయిపోయిన తర్వాత వెళ్ళి సమాధాన పడడం కంటే, అప్పుడు వెళ్ళి సారీ చెప్పడం కంటే, అసలు అది రాకముందే జాగ్రత్త పడి మనమే కొంచెం అదుపు చేసుకుంటే పోలా. ఒకవేళ ఇద్దరు భార్యాభర్తల మధ్యలో గొడవ జరిగింది అనుకోండి, ఇప్పుడు ఈ ఇద్దరి మధ్యలో గొడవ జరగడం వలన కుటుంబంలో సమాధానం ఉంటుందా? ఉండదు. వీళ్ళిద్దరి మధ్యలో సమాధానం ఉంటుందా? ఉండదు. ఇప్పుడు వీళ్ళిద్దరిలో ఎవరో ఒకరు తగ్గితే అప్పుడు మరలా తిరిగి సమాధానం ఏర్పాటు చేయబడుతుంది. మరి ఇప్పుడు ఎవరు తగ్గాలి? సమస్య ఇక్కడే వస్తుంది. నేను మగాన్ని, నేనెందుకు తగ్గాలి అని పురుషునికి సమస్య. ఏం ప్రతిసారి మేమే ఎందుకు తగ్గాలి? ఏం వాళ్ళు తగ్గకూడదా? మేము మాత్రం సంపాదించట్లేదా? మేము మాత్రం ఉద్యోగాలు చేయడం లేదా అనేటువంటి సమస్య వీళ్ళది. నేనంటాను ఎవరు తగ్గాలి? భర్త భార్య ఇద్దరి మధ్యలో సమాధానం వస్తే, అసమాధానం వస్తే క్రీస్తునందు ప్రేమించారా? నంబర్ వన్, ఎవరైతే ప్రభుని ఎక్కువగా ప్రేమించుతున్నారో వాళ్లే తగ్గండి. నంబర్ టూ, ఎవరైతే ప్రశాంతంగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్లే తగ్గండి. నంబర్ త్రీ, ఎవరైతే నెమ్మదిగా ఉండాలని కోరుకుంటున్నారో వాళ్లే తగ్గండి. నంబర్ ఫోర్, ఎవరైతే ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారో వాళ్లే తగ్గండి. ఎందుకంటే సమాధానం లేకపోతే వీటన్నిటిని మనం కోల్పోయి ఉంటాం. వీటన్నిటిని కోల్పోవడం కంటే మనమే ఒక స్టెప్ డౌన్ అయ్యి సారీ చెప్పేసి హ్యాపీగా ప్రశాంతంగా ఉండడం మనకే క్షేమం, మన ఆరోగ్యానికి అది మేలుకరం. క్రీస్తునందు ప్రేమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆలోచన చేయండి. సో అపోస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తున్నటువంటి చివరి హెచ్చరికలు, తుదకు సహోదరులారా సంతోషించుడి, సంపూర్ణులయ్యుండి, ఆదరణ కలిగి ఉండి, ఏక మనసు గలవారయ్యుండి, సమాధానముగా ఉండి, ప్రేమ సమాధానములకు కర్త యొక్క దేవుడు మీకు తోడయ్యుండును. ఈ విషయాలన్నీ చెయ్యాలి అంటే నీకు సపోర్ట్ కావాలి. నీ సొంత సపోర్ట్ ఇక్కడ పనికిరాదు. మరి ఎవరు సపోర్ట్ కావాలి? దేవుని సపోర్ట్ కావాలి. దేవుని ఇస్తాను వాగ్దానం చేస్తున్నాడు. ప్రేమ సమాధానంలో కర్త యొక్క దేవుడు నీకు తోడుగా ఉంటాను అంటున్నాడు. సో ఆయన తోడుగా ఉంటే నువ్వు కష్టాల్లో కూడా సంతోషించడానికి నీకు వీలవుతుంది. ఆయన తోడుగా ఉంటే నువ్వు రెస్టరేషన్ వైపు ఏం పెట్టడానికి, గురి పెట్టడానికి, ఆ గురిని సాధించడానికి నీకు ఉపయోగపడుతుంది. ఆయన నీకు తోడుగా ఉంటే నీవు ఒకరితో ఒకరు ఆదరణ కలిగి ఉండటానికి ఉపయోగపడుతుంది. ఆయన నీకు తోడుంటే ఏక మనస్సు కలిగి ఉండడానికి, ఆయన నీకు తోడుగా ఉంటే సమాధాన పడడానికి అది నీకు ఉపయోగపడుతుంది. కాబట్టి ప్రేమ సమాధానాల కర్త యొక్క దేవుడు మీకు తోడయ్యను. పవిత్రమైన ముద్దు పెట్టుకుని ఒకరికొకరు వందనములు చేసుకుని పరిశుద్ధులందరూ మీకు వందనములు చెప్పుచున్నారు. ప్రభువైన యేసు క్రీస్తు కృపయు, దేవుని ప్రేమయు, పరిశుద్ధాత్మ సహవాసమును మీకందరికి తోడయ్యుండును గాక. ఆమేన్. క్రీస్తునందు ప్రేమైన దేవుని బిడ్డలారా, ప్రభుచితమైన కృపను బట్టి అపొస్తలుడైన పౌలు కొరింథీ సంఘానికి రాసినటువంటి రెండవ పత్రికను కూడా మనం ముగించుకున్నాం. దాన్ని బట్టి నేను ప్రభుకి స్తుతి చెల్లిస్తున్నాను. మీరు అనేకమైన విషయాలు నేర్చుకుని ఉన్నారని నేను నమ్ముతున్నాను. సో కాబట్టి మనం నేర్చుకున్నటువంటి విషయాలను ఆచరణలో పెట్టడానికి ప్రయత్నం చేద్దాం. అవి మనల్ని మనం కట్టుకోవడానికి ఉపయోగపడుతుంది. దేవుడి కొద్ది మాటలు మనవినికి దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. తిరిగి